ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి. బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. సమ్యక్ క్రాంతి సంక్రాంతి. సమ్యక్ అనగా పవిత్రమైన, క్రాంతి అనగా మార్పు. సూర్యుడు ఉత్తరాభిముఖంగా పయనిస్తూ ప్రకృతిలో అందము ఆనందము చేకూరే మార్పును తీసుకుని వస్తాడు. అటులనే చక్షో సూర్యో అజాయత అన్న వేద సూక్తిని అనుసరించి మన దృష్టిని అంతర్ముఖము గావించి నిర్మల నిశ్చల ప్రశాంతమైన హృదయమునే హిమాచలమునకు బుద్ధిని పయనింపచేయాలి అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు సంక్రాంతి పర్వదినాన్ని గురించి వివరించారు. ఈరోజు ఎంతో పుణ్యదినం, ప్రజలంతా ఆనందంతో జరుపుకునే పర్వదినం, పాతదనాన్ని విడిచిపెట్టి కొత్తదనాన్ని ప్రారంభించే సుదినం. అదే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఏర్పడే మకర సంక్రాంతి పండుగ దినం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలోకి పయనిద్దాం. ముందుగా ఈ సంక్రాంతి పండుగ యొక్క అర్థాన్ని, సూర్య భగవాను యొక్క ఆవశ్యకతను వివరంగా రేడియో సాయి సోదరుడు శ్రీ గణేష్ మనకు వినిపిస్తారు. సాయిరాం గణేష్.
సాయిరాం సాయి ప్రసాద్. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. సంక్రాంతి పర్వదినాన మొట్టమొదటిగా మనం సూర్య భగవానుని ఆరాధ్య దైవంగా భావిస్తూ ఆయనకి పూజలను అందిస్తాం. సంక్రాంతి సూర్యోదయం. పరమాత్మ ప్రత్యక్ష స్వరూపమే ప్రకృతి. ఈ ప్రకృతి నుంచి పొందే ప్రతి ప్రయోజనము ఆయన కారుణ్యంగా భావించడం మన సంస్కృతి. సూర్య మంత్రాలు, వృక్ష సూక్తాలు, పృథివీ సూక్తాలు, గృహ మంత్రాలు, నదీస్తుతులు, ఇలా వేద పురాణాది శాస్త్రాల్లో ఎన్నెన్నో భాగాలు ప్రకృతిలోని పరమేశ్వర చైతన్యాన్ని దర్శించే జ్ఞానాంశాలు. ప్రపంచంలో అనేక ప్రాచీన నాగరికతలు సూర్యారాధనను ప్రధానంగా కలిగి ఉన్నాయి. వాటి రూపురేఖలు వివిధ దాడుల వల్ల క్రమంగా రూపుమాసినా మన దేశంలో మాత్రం ఆదిత్యోపాసన అనేక పద్ధతుల్లో నిలిచి ఉంది. ఆదిత్యుని కొందరు మంత్రంతో, కొందరు స్తుతితో, కొందరు జపంతో, మరికొందరు యంత్రంతో ఆరాధిస్తారు. కొందరు నమస్కారాలతో, హోమాలతో అర్చిస్తారు. కొందరు కొన్ని పర్వాల్లో కొన్ని విధానాలతో కొలుచుకుంటారు. సౌరమానం ప్రకారం సూర్యుడు మకర రాశిలో సంక్రమించే పర్వం నుంచి మకరమాసం ప్రారంభమవుతుంది. చాంద్రమానంలో మాఘమాసం అని వ్యవహరించే నెల కూడా ఈ మకరమాసానికి చెందినదే. అందుకే ఈరోజు నుంచి కుంభ సంక్రమణం వరకు ప్రతిరోజు సూర్యారాధనను విశేషంగా శాస్త్రాలు బోధించాయి. సూర్యుడు ప్రాణదాత, శక్తి ప్రదాత, అన్నదాత అని పురాణవచనాలే కాదు, వైజ్ఞానిక అవగాహన కూడా. ఈ అవగాహనను ఆరాధనగా మలచి భాస్కరుడిలోని భగవత్తత్వాన్ని ప్రచోదనం చేసి ప్రభావాన్ని పొందే ప్రక్రియలను భారతీయ ఉపాసన శాస్త్రాల్లో పలు రీతుల్లో ప్రస్తావించారు. ఆ కారణం వల్లే రామాయణ భారతాది ఇతిహాసాల్లో, 18 పురాణాల్లో, ఉప పురాణాల్లో ఆదిత్య హృదయాది అంశాలే కాక అనేక సంకేతార్థాలతో సూర్య మహిమలను వివరించారు. వాటి ప్రకారం సూర్యోదయ పూర్వకాలం నుంచి సూర్యాస్తమయం వరకు సుప్రభాతంతో మొదలై సంధ్యాకాలం వరకు ఎన్నో రకాల నియమాలతో క్రమశిక్షణాబద్ధమైన దినచర్యను ధార్మిక గ్రంథాలు చెప్పాయి. అన్నదాత అయిన సూర్యుడి నుంచే భూమిపై సర్వ ప్రాణులు ఆహారాన్ని, ప్రాణాన్ని పొందుతున్నాయి. కొన్ని ప్రత్యక్షంగా, ఇంకొన్ని పరోక్షంగా. సూర్యుడి నుంచి ప్రత్యక్షంగా ఆహారశక్తిని గ్రహిస్తున్న వృక్షాలు, వాటి ప్రతిహరితం వల్ల ప్రకృతి పచ్చదనమవుతోంది. ఆ పచ్చదనం మానవాదులకు ఆహారమై ప్రాణదాయకమవుతోంది. కొందరు ఆర్ష విజ్ఞాన సంపన్నులు కొన్ని ప్రత్యేక కాలాల్లో సూర్య కిరణాలను ఒక పద్ధతిగా శరీరంతో గ్రహించి అనేక రుగ్మతల నుంచి ఉపశమనాన్ని పొందవచ్చునని సూర్యకిరణ చికిత్సా ఫలాలను సోదాహరణంగా, అనుభవపూర్వకంగా రుజువు కూడా చేస్తున్నారు. బీజాలు సంగ్రహించి పొలాలు దున్నినది మొదలు పంట చేతికొచ్చే వరకు సౌరగమనాన్ని అనుసరించి ఏర్పడిన ఋతుచక్ర ప్రభావం ఉంది. సూర్యుడి కిరణశక్తులే కాంతులై, వర్షాలై, ప్రాణాలై పంటలు పండించాయన్న కృతజ్ఞతతో పంట చేతికందిన తరువాత సంక్రమణాన్ని సూర్యపర్వంగా వేదకాలాల నుంచి ఈ దేశంలో నిర్వహిస్తున్నారు. మొదటి పంటలోని బియ్యంతో, మొదటిగా ఆవుపాలతో ఆరుబయట సూర్యకాంతి సమక్షంలో పరమాన్నం వండి సూర్యుడికి నివేదించడం ఈ పర్వంలోని ప్రధాన కృత్యం. ఇలా వండి నివేదించిన పాయసం ఆయురారోగ్యకరమని ధార్మిక శాస్త్ర భావన. ప్రభాకరుని ప్రీతికరమైన పర్వాల్లో సంక్రమణం, వారాల్లో ఆదివారం, తిథుల్లో సప్తమి భారతీయులకు అత్యంత పవిత్రమైనది. సూర్యపర్వమైన సంక్రమణం ప్రతి నెలలో ఒక గొప్ప దినంగా ఉపాసకులు, సాంప్రదాయజ్ఞులు పాటిస్తారు. ఆ దినాన ఇష్టదేవతారాధన, పితృతర్పణ వంటివి అనుసరిస్తారు. సంక్రమణాల్లో ఉత్తరాయణ పుణ్యకాలగతమైన మకర సంక్రమణం బహు ప్రాధాన్యమైనది. అందుకే ఈరోజున చేసే స్నాన, జప, దానాది పవిత్ర కర్మలు అధిక సత్ఫలితాలనిస్తాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. కొన్ని చోట్ల నేడు తీర్థ స్నానానికే ప్రాముఖ్యమున్నది. చైతన్య స్వరూపుడైన భానుడు జ్ఞానదీప్తిని అనుసరించి భారత భాస్కరుడై కటాక్షించాలని ప్రార్థిస్తూ భగవాన్ బాబావారి దివ్య చరణాల వద్ద నమస్సుమాంజలు సమర్పించుకుంటూ ఇంతటితో నా ఈ చిన్న అర్పణను ముగిస్తున్నాను. జై సాయిరాం.
ఎంతో చక్కని ఆ వివరణను శ్రోతలందరూ విన్నారు కదా. ఇప్పుడు 1986 జనవరి 14వ తేదీన సంక్రాంతి పర్వదిన సందర్భంగా స్వామివారు భక్తులకు అందించిన దివ్యోపన్యాసంలోని చిన్న భాగాన్ని ఇప్పుడు మనం విందాం.
సకల శాస్త్ర పురాణ సంగతవేత్తై సకల శాస్త్ర పురాణ సంగతవేత్తై వేదాంత వేద్యుడౌ విభుదుడైన సకల శాస్త్ర పురాణ సంగ్రహమేత్తై వేదాంత వేద్యుడౌ విభుదుడైన రక్తియే పారగ రమ్య గమ్యములా రమించు రాజ చంద్రముడు గైన రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమించు రాజ చంద్రముడునైన రణరంగమందు పరాభూతరిపుడవుచు రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగుందు జగదేక వీరుడైన రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక వీరుడైన దారిద్ర్య దేవత దాక్షిణ్యమునగొందు దౌర్భాగ్య నిదుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్తపరుడగు దాసుడే వంధ్యుడగును భక్తిపరుడగు దాసుడే వంధ్యుడగును ఇంతకన్నను వెరెత్తి ఎరుగపరదు సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా సభ్యులారా సభ్యులారా
దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా విద్యార్థినీయులారా విద్యాధికారులారా విద్యాభిమానులారా మనము నేడు అనంతమైన శాస్త్ర విజ్ఞాన సముదానమును పొందితిమి. ఇది బహిరమైన నాగరికతను మాత్రమే అందిస్తున్నది. మనకు కావలసినది హృదయ పరిపాకం. ఇది అంతరమైనటువంటి సంస్కృతిని అందించుతున్నది. విద్యార్థి మేధాతో పాటు హృదయ విశాలతను కూడా చేకూర్చుతున్నది. మానవుని దయామయునిగా మార్చినటువంటి చైతన్యము విద్యలో ఉండినప్పుడే విద్య పరిపూర్ణమవుతుంది. కాకుండా స్వార్థపరిగా సంకుచితమైనటువంటి వ్యక్తిగా విద్యార్థి మారరాదు. శిక్షణతో పాటు హృదయ నిర్మలతను కూడాను పెంచాలి విద్య. అప్పుడే వ్యక్తికి డిసిప్లైన్, ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఏర్పడుతుంది. క్రమశిక్షణ లేనటువంటి చదువు చదువు కానేరు. విద్యార్థికి భయము, భక్తి, విశ్వాసము ఈ మూడు కూడాను అత్యవసరంగా ఉండవలసినటువంటి. భయము అనగా పాప భయం. పాపమనగా ఏమిటి? పరదూషణ, పరహింస, శీలరహితమైనటువంటి కర్మలు, పరులను నొప్పించటము, సంస్కృతిని విస్మరించటము, ఇవన్నీ కూడాను కేవలము పాపములకు కూడినటువంటి. ముఖ్యముగా విద్యార్థికి శీలరహితమైనటువంటి కర్మలు ఎందుకు ప్రవేశించటము మహాపాపం. కనుక విద్యార్థి విద్యార్థినీలకు సర్వమానవులకు కూడాను ఈ యొక్క శీలమే ప్రాణం. శీలరహితమైనటువంటి కర్మల యందు అతి జాగ్రత్తగా మెలగవలసి వస్తుంది విద్యార్థులు. ఇక్కడ త్యాగశీలము, పవిత్రము, గుణపోషణ అత్యవసరముగా విద్య యందు ఉండియే తీరాలి. కనుక ఇట్టి దుష్టమైనటువంటి మార్గముల యందు ప్రవేశించకుండా ఉండటే విద్యార్థి యొక్క ప్రథమ కర్తవ్యం. పరదూషణ చేయటమే మాత్రమే కాకుండా ఈ పరదూషణను వినటం కూడాను ఒక పాపం కింద పోల్చారు. కనుక ధర్మశాస్త్రములందు పరదూషణ, దూషణ శ్రవణము, పరనింద, పరులను బాధించటము ఇవి మహాపాపములుగా ఏర్పడుతూ వచ్చింది. సామాన్యమైన మానవులను నిందించటమే పాపమైనప్పుడు సర్వజ్ఞుడైనటువంటి భగవంతుని నిందించడం మహాపాపముగా కూడాను తోస్తుంది. కనుకనే పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్నా అన్నారు. ఇట్టి పాపములో పాల్పడకుండా ఉంటుండాలి విద్యార్థులు. ఇంకా భక్తి. భక్తి అనగా కేవలము జపములు చేయటము, పూజలు చేయటము, ధ్యానము చేయటం మాత్రమే కాదు. భక్తి ఉత్పత్తి భజ సేవాయామం అన్నారు. అనగా భగవంతుని సేవయే భక్తి అని. మానవుడు నిరంతరము భగవంతుని చింతలతో, భగవంతుని స్మరణతో నిండి ఉండినప్పుడే హృదయం ధ్రవించిపోతుంది. ఇది ధారాపాతముగా భగవంతుని పైన ప్రేమగా జనిస్తుంది. ఇట్టి మానసిక పరివర్తననే భక్తి అని పిలిచబడుతుంది. సాధకుని యొక్క ఆసక్తి, అభిమానము, మమత్వము, ప్రేమ ఈ అన్నింటిని కూడాను భగవంతుని పైన మరల్చటమే భక్తి అని చెప్పబడుతుంది. భగవంతుని యొక్క ప్రేమ రసామృతములో మునిగి తన తత్వమునే మరచి దివ్యత్వంతో పవిత్రమైనటువంటి కాలమును అనుభవించటమే భక్తి అనిపించింది. భక్తుడు భగవంతుడు వేరు కానటువంటి యొక్క ఏకత్వ స్థితిని అనుభవించటమే భక్తి అనిపించింది. భగవంతుడు విశ్వస్వరూపుడు, విశ్వవంతేకుడును భగవంతుని యొక్క స్వరూపమని అనిపిస్తుంది భక్తి అని. విశ్వం విష్ణుమయం అన్నారు. విష్ణు అనగా సర్వవ్యాపకత్వాన్ని బోధించేటువంటిది, సర్వజ్ఞత్వాన్ని తెలిపేటువంటిది, సర్వశక్తిమయుని కూడా నిరూపించేటువంటిది. ఇట్టి విష్ణుత్వంతో మానవత్వం ఐక్యం గావించుకునేటువంటి పవిత్రమైన మార్గములకే భక్తి అని పేరు. లౌకిక దృష్టితో మనం పరిగించినప్పుడు సర్వులను కూడా ప్రేమించేటువంటి విధానం అనే భక్తి అనిపిస్తుంది. మొట్టమొదట వ్యక్తి తన యొక్క తల్లిదండ్రులను ప్రేమించాలి. తదుపరి గుణ వికాసమును కల్పించేటువంటి, భక్తి విశారతను కల్పించేటువంటి, అందించేటువంటి గురువులను ప్రేమించాలి. ఇట్టి పవిత్రమైన మానవ జన్మను అందించినటువంటి దేశమును ప్రేమించాలి. ఈ విధముగా తదుపరి ప్రతి మానవుడి ఎందుకుండే ఉండినటువంటి యొక్క దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని మనం విశ్వసించాలి. ఈశావాస్యం ఇదం సర్వం. సర్వము ఎందుకుడను, సర్వము ఎందుకుడను, ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి యొక్క తత్వాన్ని మనం ప్రేమించాలి. తోటి మానవులను మనం ప్రేమించాలి. ఈ ప్రేమయే లేనటువంటి యొక్క హృదయము చీకటి మందిరం. ఇట్టి చీకటి మందిరం ఎందు కామక్రోధ లోభమోహం అనవాత్సల్యమైనటువంటి గబ్బిడములకు ప్రవేశముంటుంటారు. దుష్టపక్షులు ప్రవేశించినటువంటి గది కేవలం మాలిన్యంతో కూడి ఉంటుంటాయి. అట్టి దుర్గంధంతో కూడేటువంటి యొక్క హృదయమనందు దుర్భావములే ఆవిర్భవిస్తుంటాయి. దుర్భావములు ఆవిర్భవించినప్పుడు మానవుడు దుష్టుడై ప్రవర్తిస్తుంటాడు. కనుక దుష్టుడు కేవలము ఒక మృగముతో సమానం. కనుక విద్యార్థుల హృదయమునందు తత్ప్రథమంగా భక్తిని ఆవిర్భవింపు చేసుకోవాలి. భక్తి నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వమే. ఇలాంటి ప్రేమను ప్రేమతో కలపటమే ప్రధానమైనటువంటి సాధనం. ప్రేమ వల్ల శ్రద్ధ ఏర్పడుతుంది, శ్రద్ధ వల్ల జ్ఞానము చేకూరుతుంది, జ్ఞానం వల్ల సాధన చేకూరుతుంది. సాధన యొక్క ప్రయత్నమే సాధ్యం. ఇది ప్రేమ యొక్క చివరి నిష్కర్షణ. ఈ యొక్క సాధన కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు అభివృద్ధి పరుచుకున్నప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని దర్శించడానికి అర్హుడవుతాడు. కనుక రెండవదైనటువంటిది భక్తి, ఇంకా మూడవది విశ్వాసం. విశ్వాసమే లేకుండా మానవుడు ఈ జగత్తునందు క్షణమైనా జీవించలేడు. దేని ఎందు విశ్వాసం? తన ఎందు తనకు విశ్వాసం కుదరాలి. తన ఎందు కుదిరినప్పుడే దైవమునందు కూడాను విశ్వాసం అభివృద్ధి అవుతుంది. దైవ విశ్వాసమును బలపరుచుకోవాలన్నా సత్యమును విశ్వసించాలి, ధర్మాన్ని విశ్వసించాలి, తన యొక్క దివ్యత్వం పైన విశ్వాసం అభివృద్ధి పరుచుకోవాలి. విశ్వాసమే ప్రాణమని భావించాలి. విశ్వాసం లేని జీవితం మృతదేహమే. ఈ విశ్వాసమే లేకుండా విద్యను కూడాను అభ్యసించలేడు విద్యార్థి. కనుక మనము చేసే ప్రతి కర్మ ఎందు కూడాను విశ్వాసమును అభివృద్ధి పరుచుకుని ఆచరించినప్పుడే ఈ కర్మ ఫలమును మనము అందుకుంటూ అధికారమవుతాం. కనుక విద్యార్థికి భయము, భక్తి, విశ్వాసము ఈ మూడింటితో కూడినటువంటి ఒక చదువునే నిజమైనటువంటి చదువుగా భావిస్తున్నా.
మన భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, పండుగలు అన్నీ మనకు అందించేవి భక్తి మార్గాన్నే. ఈ మానవ జీవితానికి అదే మనకు విద్యా మార్గం. భగవంతుడే మనకు గురువు. మనందరం స్వామి విద్యార్థులమే. ఇంతవరకు మనం విన్న ఉపన్యాసంలో సాయి గురుదేవుడు అందించిన పాప భయము, భగవద్భక్తి, విశ్వాసమును ముందుగా మనందరం తెలుసుకుని ఆచరించవలసి ఉంది. ఇప్పుడు అదే ఉపన్యాసంలో స్వామివారు సంక్రాంతి పండుగ అంతరార్థాన్ని బోధించిన మరో చిన్న భాగాన్ని విందాం.
నిరంతరం కూడా శాశ్వతమైనటువంటి స్థితి అందుండేటువంటి భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతి యొక్క అంతర్భావమే సనాతన ధర్మం. సనాతన ధర్మమే జగత్తు కంటే కూడాను ప్రాణ సమానం. యుగములు మారినా యుగములు కదిలినప్పటికీ ఇది మారేటువంటిది కాలేదు. అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటిది. ఇది కేవలం ఒక భారతీయులకు మాత్రమే కాదు, యావత్ విశ్వమునకే దీనికి సరైన సంబంధం ఉన్నది. ఇట్టి ప్రకృతి యొక్క సౌందర్యమును, మానవత్వం యొక్క విశిష్టతను చాటేటువంటి యొక్క దినములే భారతీయుల యొక్క పర్వదినములు. ఈనాడు పవిత్రమైనటువంటి సంక్రాంతి. క్రాంతి అనగా మార్పు చెందటం, అనగా ఒక రేఖ నుండి మరొక రేఖ ప్రవేశించటము. సూర్యుడు అనేక విధములుగా ఒక్కొక్క నెలప్పుడును ఒక్కొక్క దీనిపైన ప్రవేశిస్తూ వస్తుంటాడు. ఈనాడు సూర్యుడు మకర రేఖపైన ప్రవేశించాడు. పూర్వము గడిచినటువంటి 30 దినములు కూడాను సూర్యుడు ధనుర్లేఖపైన ఉండటం చేతనే దీనికి ధనుర్మాసము అని కూడాను పేరు పెట్టారు. ఈ ధనుర్మాసములో స్త్రీలు అనేక విధములైనటువంటి యొక్క మంగళ కార్యములను చేసుకునేటువంటి వారు, ఒక వ్రతముగా భావించి అనేక మంది వ్రతములను గావించుకునేటువంటి వారు. ఈ ధనుర్మాసము తీరిన తర్వాత ఈ యొక్క సంక్రమణ, మకర సంక్రమణ ప్రారంభమవుతుంది. సూర్యుడు నిస్వార్థపరుడు, నిరహంకారి, సమానత్వంతో కూడినటువంటి యొక్క తత్వము, అందరి ఎందుకు ఏకత్వం భావించేటువంటి యొక్క భావము. అట్టి సూర్యునకు విశ్రాంతి అయితే నిర్వికృష్టితో ఈ యొక్క సూర్యుడు తన యొక్క కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. నేర్పేటువంటి యొక్క గుణములు ఏమిటంటే, సూర్యునితో పాటు మనం కూడాను సూర్యార్జును అడుగుదాడలేదు నచ్చటమే ఈ సంక్రమణ యొక్క ప్రధానమైనటువంటి విశిష్ట. సూర్యుడు నిస్వార్థపరుడు కనుక మానవుడు నిస్వార్థులుగా తయారు కావాలి. సూర్యుడు నిరహంకారి, నేను ఇంత పని చేస్తున్నానే అనేటువంటి అహంకారం అతనికి ఏ కొసే ఎందుకు ఉండదు. సూర్యుడే లేకపోతే మనము జీవితమే లేదు. అన్ని విధములు కూడాను ప్రకృతిని సౌందర్యవంతంగా చేసేటువంటి వాడు సూర్యుడే. సూర్యుని వల్లనే సమస్త సృష్టి స్థితి లయములు కూడా జరుగుతూ ఉన్నవి. ఇంత బాధ్యత వహించినటువంటి సూర్యునికు అహంకారం అన్నది ఏమాత్రం కూడా కనిపించదు. అల్ప బుద్ధులతో అల్ప పనులు చేసేటువంటి వ్యక్తులకే ఇచ్చే అహంకారం అంతా ప్రవేశిస్తుంటారు. తెలుగునాడులో కూడా కొన్ని చెప్తుంటారు, అన్ని వడ్డించినటువంటి ఆకే అణిగి మణిగి ఉంటుంటారట, ఏమీ వడ్డించిన ఆకే ఎగిరి ఎదుగుతుంటారట, నిండుకుండా తొణుకుతుందా తొణకదు. ఈ ఖాళీగా ఉండేటువంటి ఒక పాత్రలే ఈ విధంగా తొణికేటువంటి. కనుక పూర్వుడైనటువంటి ఒక శివుడి ఎందు ఇట్టి అల్పభావములు అల్ప బుద్ధులు ఏమాత్రం కూడా కనిపించవు. కనుక శివుడే ప్రతి మానవుడు కూడాను నిరహంకారిగా తయారు కావాలి. వేదమునందు కూడాను చంద్రమా మనసో జాత చక్షు సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చాని, ఈ యొక్క చంద్రుడు అనేటువంటి వాడు కేవలం మన మనసని, చక్షుల యొక్క భాగమే శక్తి సంపత్తయే ఈ సూర్యునిగా భావించుకున్నారు. ప్రతి మానవుని ఎందుకును సూర్య అంశము ఉండటం చేత సూర్యుని యొక్క అడుగుజాడలను అనుసరించడము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
విజ్ఞానశాస్త్ర ప్రకారము సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు, భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా మనకు కనిపిస్తుండాలి. అతను దక్షిణం నుంచి ఉత్తరంకని గాని ఉత్తరం నుంచి దక్షిణంకని గాని ప్రయాణం చేసేటువంటి శక్తి సామర్థ్యుడు కాదు. అతను నిత్యుడు, అతను పరిపూర్ణుడు, అతను అచలుడు. కాని చలనులైనటువంటి యొక్క మానవులకు అతను కూడాను చెలించినట్టుగా కనిపిస్తున్నాడు. నిశ్చలమైనటువంటి జలంలో సూర్యుడు నిశ్చలంగానే కనిపిస్తుంటాడు. అలలతో కూడినటువంటి జలంలో సూర్యుడు కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంటాడు. కాని సూర్యుడు కదులుతున్నాడా, జలం కదులుతుందా? అదే విధంగానే మానవుని యందు ఉన్నటువంటి మనస్తత్వంను కదలటం చేతనే సూర్యుడు మార్పు చెందినట్టుగా సూర్యుడు ప్రయాణం జరుపుతున్నట్టుగా మనకు గోచరిస్తున్నారు. ఆధ్యాత్మిక అంతరాత్మలందు ఈ సూర్యుడు ఈనాడు ఉత్తర దిశ యందు ప్రయాణం కావడంలో ఒక విశిష్టమైనటువంటి అర్థంతో కూడి ఉన్నది. దేవతలకు ఈ ఆరు నెలలు కూడాను పగలు అని దీని యొక్క అంతరాత్మ. ఇది కేవలం ఉత్తర దిశ యందు ప్రయాణం కావటము, ఈశ్వరుని యొక్క మార్గాన్ని అనుసరించటం. ఇంతే కాకుండా లౌకిక దృష్టితో చూచినప్పుడు ఈ ప్రపంచమంతా ఇప్పుడు చక్కగా కలకలలాడుతూ సుందరమైన సౌందర్యాన్ని ధరిస్తూ ఉంటుండాలి. సామాన్యమైన ప్రజలందరూ కూడాను ఈ మాసం లోపల ఎట్టి పనులు లేక ఇంటి యందు చక్కని విశ్రాంతిని అందుకుంటుంటారు. అన్ని రకమైనటువంటి పంటలు కూడాను ఇంటికి చేరటం చేత తిండి తీర్చాలకు ఎట్టి ఇబ్బంది కూడా లేకుండా అనుభవిస్తుంటారు ప్రజలు. వాతావరణంలోనూ సమశీతోష్ణంగా ఉంటుంటారు. సూర్యుడు కూడాను ప్రశాంతమైనటువంటి రూపంతో ప్రజలకు ఆనందాన్ని అందిస్తుంటాడు. దీనికి పూర్వమంతా కూడాను రాత్రి వేళ అధికంగా ఉండేటువంటిది, పగటి పూట కాలం తక్కువ, నేటి నుండి పగలు ఎక్కువ రాత్రి తక్కువ, దినము కూడాను చాలా ప్రశాంతంగా ఉంటుంటాడు. దీనికోసమే కవులు చెప్పారు, దినగనుడు శాంతుడైతోచే దినము నిమిత కూర్చలయ్యను చలిగాలి చెరుకు హెచ్చే పొలములను రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలను నూర్చు కాపులు గొంతులెత్తి పదవులను పాడకొడగిరి పచ్చ పువ్వుల జనపు చేలకు ముత్యాల సరళు గుర్చే మెరుపు పంటకు కుంకుమ మెరుపు దాల్చే పచ్చ పువ్వుల ముఖం లల్లంత విప్పే మనకు హంకుల ధాన్య సంపదలను నిలిపే సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే అన్నారు. కనుక సంక్రాంతి పండుగ అనేక విధమైనటువంటి భౌతిక సంపత్తితో కూడి ప్రకృతి యొక్క సౌందర్యముతో కూడి మానవునికి ఆనందాన్ని అందిస్తూ వచ్చింది. కనుక సంక్రాంతి పండుగ అనేటువంటిది భారతీయులకు చాలా ప్రధానమైనటువంటి పర్వదినం. ఇది దైవం దిశకు ప్రయాణం జరిపేటువంటి యొక్క నెల. ఉత్తర దిశగా హిమాచల పర్వతం ఉంటుంది. హిమాచల పర్వతం యొక్క ప్రయాణమే. హిమం అనగా ఏమిటి, అచలం అనగా ఏమిటి, హిమాచల పర్వతం అనగా ఏదో ఉత్తరప్రదేశ్ ఎందు ఉన్నదని మనం భావించరాదు. హిమం అనగా నిర్మలమైనటువంటిది, చల్లదనంతో కూడినటువంటిది, అచలమనగా చెలింపలేనటువంటిది. కనుక నిర్మలము నిశ్చలము ప్రశాంతితో కూడినటువంటి హృదయ స్థాయికి హిమాచలం అని పేరు. అతి హృదయవాసే ఈశ్వరుడు, అందువలనే ఈశావాస్యం విధం సర్వం, అందరి ఎందుకును ఈశ్వరుడు వాసన చేస్తున్నాడు అని. ఈశ్వర సర్వభూతారామని సర్వుని ఎందుకును ఈశ్వరుడే ఉంటున్నాడని. కనుక ఇట్టి ఈశ్వరత్వం అనేటువంటిది మన హృదయ స్థాయి ఎందే ఉంటుంది. దురాచారములను దుర్భావములను మనం దూరం చేసుకుందాము, అప్పుడే మన యొక్క హృదయం పవిత్రమవుతుంది. కనుక ప్రతి మానవుడు కూడాను ఈనాడు చేయవలసినటువంటిది పవిత్రమైనటువంటి హృదయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, చంచలత్వం దూరం చేసుకుని నిశ్చలత్వాన్ని పోషించుకోవాలి, మానవ్యాన్ని పరిశుద్ధపరిచి పవిత్రమైనటువంటి యొక్క హృదయంగా తయారు చేసుకోవాలి, స్వార్థాన్ని త్యాగం చేసి నిస్వార్థమైనటువంటి యొక్క నిర్మలత్వాన్ని పోషించుకోవాలి. ఈ అల్ప విద్యుల చేత మనం అహంకార పడకూడదు. భగవత్ యొక్క విశ్వాసమును భగవత్ యొక్క ప్రేమను మనము హృదయమునందు దాచుకోవాలి. ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి హృదయానికి భయం అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
సాక్షాత్తు భగవంతుణ్ణి గురువుగా పొందటానికి శిష్యునిగా మనకు ఉండవలసినది పవిత్రమైన హృదయం. ఎందుకంటే ఎప్పుడైతే విద్యార్థి చేతిలో స్వచ్ఛమైన తెల్లని కాగితం ఉంటుందో అప్పుడే ఉపాధ్యాయుడు బోధించిన దాన్ని ఆ విద్యార్థి చక్కగా స్థిరపరచుకోగలడు. మనం ఇంతకుముందు విన్నదానిలో చివరిగా స్వామి భగవంతునిపై ప్రేమను హృదయం నందు దాచుకోమన్నారు. ఇప్పుడు ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఆ ప్రేమ గురించి విపులంగా ఇంకా స్వామి అందించిన మరిన్ని విషయాలను మనం విందాం.
పరమ సంబంధమైనటువంటి పవిత్రమైనటువంటి పరమ ప్రేమ పరులకు అందించడానికి సిద్ధంగా ఉంటుంటాడు. స్వార్థరహితమైనటువంటిది. ఇలాంటి పవిత్ర ప్రేమకును ఈ లౌకిక ప్రేమకు ఏమాత్రం కూడా పోలిక లేదు. తెలియనటువంటి వ్యక్తులు రెండింటి యొక్క సంబంధమును గుర్తించుకునలేక దానిని దీనిగా దీనిని దానిగా మార్చి కొన్ని విధమైనటువంటి ఆపోహలకు గురి అవుతుంటారు. ఇదే భాగవతమునందు గోపికలకు ద్వారకా వాసులకు ఉండినటువంటి వ్యత్యాసం. ద్వారక వాసులు కృష్ణుడు మావాడు, మా బంధువు, మా యొక్క రిలేషన్, మా యొక్క సంబంధి అనేటువంటి వారు. కనుకనే వారికి అహంకారం పెరిగిపోయింది. ఈ అహంకారం ఏనాటికైనా అతపతనం చేస్తుంది. కనుకనే యాదవులకు పతనం ఏర్పడింది. గోపిక యొక్క భావం అట్టిది కాదు. కృష్ణ మేము మీ వారం, మేము మీ వారం, మేము మీ వారం అని అర్పితం గావించుకున్నారు. అర్పితం గావించుకోవడం చేత అనంత స్వరూపంగా రూపొందారు వాళ్ళు. ఒక్క చుక్క నీటి చుక్కను మన హస్తం నందు పెట్టుకుంటే అది మృతి అయిపోతుంది. కొన్ని క్షణంలో ఒక ఆవిగా మారిపోతుంది, ఆకారమే లేకుండా పోతుంది. కానీ అదే చుక్క నీటిని సముద్రంలో కలిపితేమా, ఇది సముద్ర స్వరూపాన్ని పొందిపోతుంది. దీనికి మృష్టివే లేదు, ఇది అమృత స్వరూపాన్ని ధరిస్తుంది, అంత స్వరూపాన్ని ధరిస్తుంది, అమరణాన్ని పొందుతుంది. కనుకనే ఇదే మోక్షము అన్నారు. కనుక మన అల్పత్వమైనటువంటి మానవత్వాన్ని ఏదో వ్యక్తే ప్రత్యేకంగా పెట్టుకుని మనం సాధించడం అనేటువంటిది ఇది కేవలం ఒక పిచ్చి మార్గం. దీనిని అనంతత్వంలో ఏకం చేయాలి. ఇది శాశ్వతంగా రూపొందుతుంది. ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించడమే సరి అయినటువంటి భక్తి మార్గం. ఇట్టి భక్తి ప్రపత్తులతో ప్రతి ఒక్క పర్వదినాన్ని కూడాను మనం జ్ఞప్తి అందించుకుని దీనికి అనేక విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక అర్థము ఉన్నవనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించాలి. భారతీయుల యొక్క పర్వదినంలో కూడాను ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక అర్థంతో కూడినటువంటివి ఈ పర్వదిన లోపల ఇండ్లు పరిశుద్ధం చేసుకోవటము, పచ్చని తోరణాలు కట్టుకోవటము, కొత్త దుస్తులు ధరించటము, ఇవంతా కూడా ఏదో ఒక లౌకికమైనటువంటి రీతిగా మనం భావిస్తున్నాం. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి, ఇంటికి పచ్చని తోరణములు కడుతున్నాం అనగా నిరంతరము మా గృహం మంగళంగా ఉంటుండాలి, పచ్చగా ఉంటుండాలి, పాతది పోవాలి, రోతది పోవాలి, నూతనము రావాలి. ఈ పర్వదిన లోపల తెల్లవారుజామున లేచి శిరస్నానములు చేసి నూతన వస్త్రములు ధరిస్తుంటాం. దేహ మాలిన్యముతో పాటు మనో మాలిన్యం కూడా పరిశుద్ధమైపోయి వస్త్రమనగా హృదయము, ఈ నూతన వస్త్రములు ధరించడం అంటే నూతన హృదయంగా మనము అభివృద్ధి కావాలి. కనుక భగవంతుడు లోపల వెలుపులా ఉంటున్నాడు. కనుకనే దీనిని అంతర్బహిస్తత్వ్యాప్య నారాయణ అన్నాడు. దేహమును నూతన వస్త్రం ధరించడమే కాకుండా హృదయమును కూడా నూతన భావములు అభివృద్ధి పరచుకోవాలి. మనం కొబ్బరికాయలు కొడుతుంటాం. ఈ కొబ్బరికాయల యొక్క అంతరార్థం ఏమిటి, కొబ్బరికాయకి పైన దట్టమైనటువంటి గట్టిగా ఉండేటువంటి పీచుంటా ఉంటుంటారు. ఈ పైన ఉన్నటువంటి దానిని చక్కని గట్టి మేకుతో తీసి ఆ యొక్క దీనిని విడదీయాలి. తదుపరి దానిపైన గట్టి అయినటువంటి ఒక చర్మం కప్పుకొని ఉంటుంది చిప్ప. దానిని కొట్టినప్పుడే లోపల పరిశుద్ధమైనటువంటి యొక్క కొబ్బరి మనకు కనిపిస్తుంది. ఈ పరిశుద్ధమైనటువంటి కొబ్బరి చిప్పకు ఖర్చుకొని ఉంటుంది. ఈ గట్టిని పైన చాలా మరింత బలమైనటువంటి యొక్క తుక్కుతో నారతో కూడినటువంటి యొక్క చర్మం ఉంటుండాలి. కనుక మనం కొబ్బరికాయ కొట్టే సమయంలో మొదటి పై యొక్క పీచుని తీసివేస్తాం, తదుపరి ఈ చిప్పను తీసివేస్తాం. ఎప్పుడు చేసేది వృద్ధను చేసిన తర్వాత చిప్పను తీస్తాం. అయితే ఈ కొబ్బరికాయ కొట్టేటువంటి దీని యొక్క లక్ష్యం ఏమిటి, మన లక్ష్యం కొబ్బరిపైనే, చిప్పపైన పీచుపైన కాదు. అది భగవంతుడికి మనం కొట్టినట్టుగా కొట్టి ఆ కొబ్బరిని మనమే ఆరగిస్తున్నాం. అదే విధంగానే మన యొక్క జీవితము ఒక కొబ్బరికాయ వంటిది. మన యొక్క పీచు అనేటువంటి అభిమాన మమకారములతో కూడినటువంటి యొక్క లోకవాంఛలతో చేరినటువంటిది ఈ పీచు, అనేక వాసనలు అనేటువంటి యొక్క దారములతో కూడినటువంటిది ఈ పీచు. కనుక మొట్టమొదట మనం అభిమాన మమకారం అనేటువంటి ఈ పీచునంతా తీసివేయాలి. తదుపరి అహంకారం అనేటువంటి ఈ కొబ్బరికాయని బ్రద్దలు చేయాలి. అప్పుడే నలుగురు నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వం అనేటువంటి ఈ సత్విక గుణం అనేటువంటి తెలుపు మనకు చేరుతుంది. అదే భగవత్ యొక్క గుణం, అదే నిర్మలమైన ప్రేమ.
ఆ ప్రేమ అహంకారం అనేటువంటి చిప్పుతో కలిసి ఉంటుండాలి. ఈ అహంకారం అనేటువంటి చిప్ప అభిమాన అహంకారం అనేటువంటి పీచుతో చేరి ఉంటుండాలి. కనుక ఈ అభిమాన అహంకారం అనేటువంటి పీచే తమో గుణము. ఈ అహంకారమే ఈ యొక్క చిప్ప, సాత్వికమే ఈ కొబ్బరి. ఈ సాత్వికం అనేటువంటి యొక్క కొబ్బరిని మనం ఆరగించాలి. దీనిని మొదలై భగవంతుని దగ్గర పోయి మన హృదయాన్ని బ్రద్దలు చేయాలి. బ్రద్దలు చేయడం ఏమిటంటే మర్మము లేకుండా, గోప్యము లేకుండా, సర్వము నీకు తెలిసినటువంటి వాడవే కదా అని హృదయాన్ని విచ్చలి విడిగా అతనికి అర్పితం చేయాలి. ఇది కించిత్ హృదయంలో మరుగు పెట్టుకున్నా కానీ అది పవిత్రమైన అర్పణ కానే. ఇదే రామాయణం మీకు అనేక పర్యాయాలు చెప్పాను. చిత్రకూట పర్వతంలో శ్రీరామ లక్ష్మణుడు సీతతో కూడి ఉండినప్పుడు అలసిపోయినట్టుగా సొలసిపోయి రామును నటన చేసి లక్ష్మణ ఇక్కడ ఒక పర్ణశాలను నిర్మించిన ఆయన అన్నాడు. అన్న ఎక్కడ నిర్మించాలో ఆజ్ఞాపించండి అన్నాడు. నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు. ఈ మాట విన్నంతనే చెవులు మూసుకుని అక్కటా నేను ఏ పాపం చేసుకుని నేను ఏ దోషమో ఎరుగుని ఎందుకు ఇంత కఠినమైనటువంటి వాక్కు వినగలిగితిని అని అన్నాడు. లక్ష్మణ నేను కొట్టలేదు కొరకలేదు ఎందుకు ఇంత బాధపడుతున్నావు? నా ఇష్టము అనేటువంటిది వేరొకటి ఉన్నదా? సర్వము నీ ఇష్టములకు అర్పితం చేయాల్సినటువంటి లక్ష్మణ్ణి నీ ఇష్టం వచ్చిన దగ్గర నీవు నిర్మించమనటంలో ఇది ఎంత నేను దోషముతో ఉన్నాను, ఎట్టి పాపం చేసినాను అన్నాడు లక్ష్మణుడు. ఆ స్థితి అనగా నా ఇష్టమైనటువంటిది ఒక్కటి ఉండకూడదు, సర్వము నీ ఇష్టమే. కొంతమంది అభిమానం కోసం, మమకారం కోసం, లోకదృష్టి కోసం, లోక పేర్ల కోసం, అంతా మీ ఇష్టమే స్వామి, మా ఇష్టం ఏమి లేదంటారు. మాటలు మాత్రమే, ఇది ప్రాకృతిక సంబంధమైనటువంటి స్టంట్స్. ఇవన్నీ నేను దైవం ఒప్పేటువంటి వాడు కాదు. నీవు ఎన్ని బుక్కులు చదివినావో దానికంటే పెద్ద బుక్కులే చదివింటాడుతాను. నీకున్నది ఇంత విద్య ఇప్పితే తనకి ఎంతో అన్ని విద్యలు తనలోనే ఉంటుంటాయి. చెప్పేటువంటి వాడు కాదు భగవంతుడు, హృదయ పవిత్రతకు మాత్రమే చెప్పుతాడు. కనుకనే లక్ష్మణుడు చెప్పాడు, మదీయ ధన దారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం హి లక్ష్మాం శరణాగతి అన్నాడు. అతనికి భార్య లేకపోలేదే, అతనికి తల్లిదండ్రులు లేకపోలేదే, అతనికి రాజ్యం లేకపోలేది, అతనికి బిడ్డలు లేకపోలేది, సర్వము ఉండినప్పటికీ నీవే తప్ప ఇతఫరం వెరుగు, ఇంకా నాకు అన్యమే లేదు అనేటువంటి దీంతో రాముని అర్పితం చేశాడు. కాబట్టి అంత ఆనందంతో చేరిపోయాడు రాముడు. రాముడు పవిత్రమైనటువంటి యొక్క వ్యక్తి, అతని పరమాత్మ స్వరూపుడు అనేటువంటి గాఢ విశ్వాసం కలిగినటువంటి వానికి ఏ విధమైనటువంటి యొక్క సందేహంలో ఉండదు. అందుకోసమే త్యాగరాజు కూడా ఒక సమయంలో సందేహం కలిగింది, నాకు ఈ కష్టములు, నాకు ఈ నష్టములు, నాకు ఈ దుఃఖములు సంప్రాప్తి కావడానికి కేవలం నాలోని దోషమా లేక రాముడిలో శక్తిరహితమైనటువంటి యొక్క తత్వమా అనేటువంటి సందేహం కలిగింది. నాలో భక్తి లేదా లేక రాముడిలో శక్తి లేదా అని కూడా సందేహం కలిగింది. మరి వీరి కుటుంబాన్నంతా చక్కగా యోచించుకున్నాడు. చీచీచీ, లక్ష్మణ తక్కువ వాడా, భరతు తక్కువ వాడా, వీరందరూ కూడా నువ్వు ఎందుకోసం, ఆ హనుమంతుడు తక్కువ వాడా, ఇలాంటి గొప్ప గొప్ప వారందరూ కూడా నువ్వు రాముణ్ణి కొలుస్తూ పోయారే, అతనితో దివ్యత్వం లేకపోవటం వల్ల అనుకున్నాడు. ఇది లౌకికమైనటువంటి భావాలు. అప్పుడు మొదలుపెట్టాడు, కపివారది దాటున రామా కలికి రోటెగట్టున లక్ష్మీదేవి వలచునా లక్ష్మణుండు కొలచునా సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా. రామాని యొక్క శక్తి చాలా గొప్పది, లేకపోతే లక్ష్మి సామాన్యమైనట్టురాలా, నిన్ను ఎందుకు కొలుస్తూ ఉంటుండాలి, నీ పాదములు ఎందుకు నిరంతరం వదలకుండా ఉంటుండాలి, ఇది సాధ్యం కానటువంటి. మహాశాంతుడు గుణవంతుడు బలవంతుడైనటువంటి హనుమంతుడు నీ యొక్క సేవలో నిర్మగ్నుడైపోవటము నీలో శక్తి లేకపోవటమా? సూక్ష్మబుద్ధి కలిగినటువంటి యొక్క ఈ లక్షణుడు నిన్ను నిరంతరము సేవించడంలో ఉన్నటువంటి అంతరాత్మ లేదా? సూర్పణకను ముక్కు చెవులు కొయ్యమని చెప్పినప్పుడు రాముడు, లక్షణ ఈ సూర్పణక ముక్కు చెవులు కొయ్య అని కత్తి అందించలేదు. పైకి చేస్తూ లక్షణ రాముడు ఇట్లా అన్నాడు, ఇది శృతి అని దీనికి అర్థం. అనగా నాలుగు వేదములు, దీనికి శృతి అని పేరు. ఈ శృతి అనగా ఏమిటి? వినటము అని అర్థము. కాబట్టి చెవులు కొయ్యి అని దీని అర్థం. లక్ష్మణుడు ఇంత సూక్ష్మబుద్ధితో దానిని గుర్తించుకుంటూ వచ్చాడు. మరి పైకి చూచాడు రాముడు, పైకి చూడటంలో ఇది నాశకము అని, నాశకము ముక్కు అని, ఈ సూక్ష్మబుద్ధితో దీని అర్థం గుర్తించుకుని ముక్కును కూడా కోసేశాడు. పదములతో కాక అభినయముతోనే ఈ యొక్క అర్థాన్ని గుర్తించేటువంటి వాడు, సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు. కనుక మీరందరూ కూడా నీవు దేవుడు దేవుడు అనటం లోపల తెలివి తక్కువ వారు కాదు, చదువు తక్కువ వారు కాదు. మీరందరూ ఎంతో విద్యావంతుడు, ఎంతో శక్తివంతుడు, ఎంతో ప్రజ్ఞ కలిగినటువంటి వారు. ఇలాంటి విద్యావంతుడు శక్తివంతుడు ప్రజ్ఞావంతుడైనటువంటి యొక్క మేధావంతుల యొక్క తత్వంను గుర్తించుకోవడం యొక్క వచ్చిపోయేటువంటి వారంతా తెలివి తక్కువ వారా సాయిబాబు దగ్గరికి? వీళ్ళంతా తెలివి తక్కువ వారు, చెప్పేటువంటి వాడు తెలివి ఎక్కువ వాడా? వానికే తెలివి తక్కువ. ఆనాడు త్యాగరాజు కూడా అట్లే అనుకున్నాడు, అరే ఈ లక్ష్మణుడు తెలివి తక్కువ వాడనుకున్నాను, భరతుడు తెలివి తక్కువ వాడనుకున్నాను, లక్ష్మీదేవి అసలే తెలివి తక్కువ లేడీ కదా, ఆమె యొక్క భాగ్యస్థితి అంది కానీ ఈ యొక్క స్త్రీ యొక్క తత్వం కూడా కొంతవరకు తక్కువ స్థాయిలో ఉంటుంటారనుకున్నాను. కానీ వీరందరూ సామాన్యులు కాదు, తెలివి తక్కువ వాడిని నేనేననుకున్నాడు. అప్పుడు ఈ త్యాగరాజు చాలా బాధపడుతున్నాడు. తను ఇలాంటి వారందరూ కూడాను భగవంతుని యొక్క సన్నిధి పెన్నిదని భావించుకుని అందులోని నిమగ్నమై ఉంటుండగా మన తెలివితేటలతో ఏదో అనవసరమైనటువంటి ఊహలతో మన జీవితాన్ని వ్యర్థం చేసుకుని దీనికి దూరం కావడానికి ప్రయత్నిస్తుంటాం. చిక్కిన పవిత్రమైనటువంటి యొక్క కాలమును దక్కించుకుంటకై కొంచెం ప్రయత్నించాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశమును మనం సార్థకం చేసుకోవాలి. ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినం, సూర్యుడు కూడా దక్షిణం నుంచి ఉత్తరం ప్రయాణం చేస్తున్నాడు. దీనినే దేవయానము అన్నారు, పరమాత్మ వైపున ప్రయాణము అని. ఆ సూర్యుడితో పాటు మన యొక్క బుద్ధుని కూడాను దేవయానంగా మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు నిజంగా మనం జన్మకు సార్థకం కావుతుంది. ఈనాటి నుండి మన భావములను పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టి నిత్య జీవితం సంబంధించినటువంటి కృత్యములు ఎందు ఏమాత్రం కూడా లోటు చేయక కర్తవ్యాలు చక్కగా నిర్వర్తించుకుంటూ ఇది ఇహములకు అది పరములకు గమ్యం అనేటువంటి యొక్క లక్ష్యాన్ని హృదయములందు అభివృద్ధి పరచుకుని రెండు విద్యలు ఎందుకు కూడా రెండు పాత్రగా మనం వహించి దివ్యమైనటువంటి గమ్యాన్ని ధన్య జీవితాన్ని అందుకుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
ఎంతో పవిత్రమైన ఈ పండుగ రోజున 1986 సంక్రాంతి పర్వదినం నాడు సాయి భగవానుడు అనుగ్రహించిన కొంత సందేశాన్ని విని గ్రహించి తరించటం మనందరి అదృష్టంగా భావిస్తూ శ్రోతలందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటితో సాయిప్రసాద్ మే నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:16. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి జీవనయుండండి. జై సాయిరాం.